नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नयेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। కార్తీక మాసంలో 7వ రోజు కార్యక్రమంలోకి స్వాగతం. 7వ రోజు చేయవలసిన విధానాలు చెప్పుకుందాం. ముందు సూర్యోదయానికి ముందుగానే లేచి పవిత్ర స్నానాచరణ చేయాలి. నదుల దగ్గర ఉన్న అదృష్టవంతులు నదులలో స్నానం చేయండి, సముద్ర తీరంలో ఉన్నవాళ్ళు సముద్ర స్నానం చేయండి, లేనివాళ్ళు కాలువలు ఉంటే కాలువల దగ్గర, నుయ్యి ఉంటే నూతి దగ్గర, లేదా ఇంట్లో అయినా సరే సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. ఈ 7వ రోజు స్నానం చేసేటప్పుడు ఒక చిన్న పని మాత్రం చేయండి తప్పక. 7వ రోజు నెత్తి మీద అంతో ఇంతో ఆవు నెయ్యిలా పెట్టుకుని, కొంచెం ఆవు నెయ్యి నెత్తి మీద పెట్టుకోండి, మాడు మీద పెట్టుకుని శివాయ నమః విష్ణవే నమః, శివాయ నమః విష్ణవే నమః అనుకుంటూ స్నానం చేయండి. ఇది తప్పక చెయ్యాలి. అందరికీ ఈ విషయంలో ఒక సూచన తప్పక చేస్తున్నాను. ఎందుకంటే 7వ నాడు స్నానము చేసేటప్పుడు శివకేశవులు ఇద్దరూ ఆవునేతిలో ఉంటారు. స్నానం చేసేవాడి నెత్తి మీదకి చేరతారట ఆవునే నెత్తి మీద పెట్టుకుంటే. ఒకప్పుడు శివకేశవులు ఇద్దరూ కలిసి భూలోక పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో అదృష్టవశాత్తు భూలోకంలో అగస్త్య మహర్షి కాశీ క్షేత్రంలో కార్తీక మాస వ్రతం చేస్తున్నాడు. ఈ ఇద్దరూ ఒకేసారి కాశీలో ఎవరు శివకేశవులు ఇద్దరూ కలిసి అగస్త్యునికి దర్శనమిచ్చారు. అప్పుడు అగస్త్యుడు అన్నాడు, రాబోయే కలియుగంలో ఉన్న మానవులు నానా కష్టాలు అనుభవిస్తారు. ఇప్పుడున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇక భవిష్యత్తులో ఎలా ఉంటారు. కలియుగంలో మానవులకు ఉన్న కష్టాలు ఒకటా రెండా బాబో, అలసులు మంద బుద్ధి బలుల్పతరాయువులుగ్ర రోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మములెవ్వియు సుకర్మములెవ్వియు చేయదాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమై ఎలవడు ఏమిటం బడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. భాగవతంలో ఎంత బాగా చెప్పారండి పోతరగారి పద్య రూపంలో. కలియుగంలో ఉన్న మానవులు అలసులు సోమరులై ఉంటారు. కలియుగంలో మానవులకి పూర్వంలాగా చురుగ్గా పనిచేసే ఓపిక ఉండదు, ఎక్కువగా సోమరితనంతో ఉంటారు. అస్తమానములు ఇద్దరే, ఎప్పుడు వీలుంటే అప్పుడు కూర్చోవడమే తప్ప పని చేయడానికి ఇష్టపడరు. తెలివితేటలు తక్కువగా ఉంటాయి. పూర్వం పుస్తకం అక్కర్ లేకుండా మస్తకం సమస్తంగా పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు అన్నీ కంఠస్థం చేసి అప్పచెప్పేవారు. కానీ కలియుగంలో 2 ఏళ్ళు ఎంత అంటే క్యాలిక్యులేటర్ చూసి నొక్కి కానీ చెప్పలేకపోతున్నారు. ఇంకా ఆయువు తక్కువ ఈ కలియుగంలో. పూర్వంలాగా 1000 సంవత్సరాలు ఎవడు బతుకుతున్నాడు, 100 ఏళ్ళు అనే పదం వాడతాం కానీ 100 ఏళ్ళు బ్రతికేవాడు ఒక్కడున్నాడా ఒకసారి ఆలోచించండి. ఎక్కడ చూసినా 70 50 అలాగే పోతున్నారు. పూర్వకాలంలో ఎక్కువ మంది, ఎక్కడో కొద్ది మందిని అల్పాయుష్కుల్ని పక్కన పెడితే ఎక్కువ మంది 100 ఏళ్ల కంటే ఎక్కువే బ్రతికారు. ద్వాపరయుగం చివరి పాదం దాకా అలాగే బ్రతికారు. అక్కడి నుంచి వచ్చిపోయింది కర్మయోగం. ఏకంగా 150 ఏళ్ళు ఉన్నటువంటి భీష్ముడి లాంటి వాళ్ళు కంటి చూపు ఎంత బాగుండి యుద్ధం చేశారో తెలుసా, 150 ఏళ్ళ. అటువంటిది భీష్ముడు రాత్రిపూట యుద్ధం చేయగలిగాడా, ద్రోణుడు రాత్రిపూట చీకట్లో యుద్ధం చేయగలిగాడా, మన వాళ్ళ చీకట్లో దేవుడు, నాకే 50 ఏళ్ళు వచ్చేసరికి కళ్ళు కనపట్టలేదు, ఈ కళ్ళదోడు పెట్టుకుంటే కానీ చిన్న చిన్న అక్షరాలు కనపట్టలేదు, ఇక పిల్లలు ఇంత పిల్లల దగ్గర అందరికీ కళ్ళదోడే మాయదారిది. అందువల్ల కలియుగంలో అందరూ కూడా ఉగ్ర రోగ సంకలితులు, భయంకర రోగాలతో పీడింపబడతాడు. ఆయువు తక్కువ, రోగాలు ఎక్కువ, మందభాగ్యులు, ఐశ్వర్యాలు తక్కువ. ఐశ్వర్యం అంటే సుఖం సంతోషం సంతానం ఇవన్నీ. ఇవాళ కలియుగంలో కేవలం డబ్బుంటే అది ఐశ్వర్యం అనుకోకండి, సంపద అనుకోకండి, సంతోషం ఆనందం అన్నిటికంటే గొప్ప సంపద. అందుకే గోధన్ను గజధన్ను వాజిధన్ను ఔరు రతన్నధన్ను ఖాన్ను జబ్బు ఆవై సంతోషధన్ను సబ్బధన్ను ధూళి సమాన్ అంటాడు. గోవులున్నాయి, ఏనుగులున్నాయి, అవున్నాయి, ఇవున్నాయి, ఇవన్నీ ఎన్నున్నా సంతోషం అనే ఒక ధనం లేకపోయినా ఇది మట్టితో సమానం. సంతోషం ఒకటి వస్తే ఈ తక్కిన సంపద కూడా దాని ముందు ధూళితో సమానం అని అర్థం అనమాట. సంతోషం అనే ఒక్క డబ్బు నీ దగ్గరకు వస్తే దాని ముందు ఈ లౌకిక సంపద మట్టి కదటండి. అన్నింటికంటే గొప్ప సంపద సంతోషధనం. అది వాళ్ళు ఎక్కడుంటుంది మనకి? కాబట్టే మందభాగ్యులు, సుకర్మములు చెయ్యలేరు. ఈ కలియుగంలో తరించాలంటే కష్టం. అందువల్ల కలియుగంలో మానవులకి ఆరోగ్యం రావాలంటే, సుఖం ఉండాలంటే, ఆనందం ఉండాలంటే ఏం చెయ్యాలి? అన్ని యుగాలలోనూ మానవ క్షేమం కోరుకుని ఒక మంచి మార్గం చెప్పండి అని అగస్త్యుడు ఒకనొకప్పుడు కార్తీక మాసంలో కాశికలో శివకేశవులు ఇద్దరినీ అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు, కార్తీక వ్రతం చాలా గొప్పది, కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు. ఈ మాసంలో హాయిగా నువ్వు ఎలాగో గంగా స్నానం చేస్తున్నావు, నీతో పాటు భక్తులందరి చేత కూడా తెల్లవారుజామున స్నానం చేయించు. ఏడవ రోజు కార్తీక మాసంలో ఏడవ రోజు మిగులు తగులు రావచ్చు, ఒక్కోసారి సప్తమి ఉండొచ్చు, ఒక్కరోజు అష్టమి రావచ్చు, ఒక్కోసారి ఇంకా షష్ఠి కూడా ఉండొచ్చు, ఏమైనా చెప్పలేము. ఆ దాంతో సంబంధం లేకుండా రోజులలో ఏడవ రోజు కొంచెం ఆవు నెయ్యి తీసుకుని సరిగ్గా నడినెత్తి మీద సహస్రార కమలం మీద పెట్టుకుని కొంచెం ఆవు నెయ్యి ఇలా పూసుకుని శివాయ నమః కేశవాయ నమః అని నదిలో స్నానం చేస్తే అటువంటి వాడికి ఉన్న సకల జాతక దోషాలు పోతాయి, స్వామరితనం తొలగుతుంది, ఆరోగ్యం వస్తుంది, వాడు సుఖంగా ఉంటాడు. కాబట్టి ఈ పని చేయించు అన్నారు అగస్త్యుడితోటి శివకేశవులు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, మనం ఇంట్లో కానీ లేక నదులలో కానీ కాలవలలో కానీ చెరువులలో కానీ అది ఇది కాకపోతే సముద్రంలో కానీ ఆఖరికి బాత్రూంలో స్నానం చేసినా ఏడవ రోజు ఎంత నెయ్యి నెత్తి మీద పెట్టుకోండి చాలు, కొంచెం ఆవు నెయ్యి మాడు మీద పెట్టుకొని తలారా స్నానం చేయండి. దానివల్ల శివకేశవులిద్దరి యొక్క అనుగ్రహం పొందుతాం, శరీరగ్రస్తమైన ఆది వ్యాధి అన్నీ తొలగిపోతాయి. మానవుడికి తెలిసి కానీ తెలియక ఎన్నో రోగాలు ఉన్నాయి, అవి పాపాల వల్ల వస్తున్నాయి, కొన్ని మనం చేసుకున్న కర్మల వల్ల వస్తున్నాయి, ఇతరుల వల్ల కూడా మనకు వస్తున్నాయి, ఇతరులతో సాంగత్యం వల్ల కూడా వస్తాయి. సాంగత్యం గొప్ప దోషం కదా, ఒక్కొక్కప్పుడు మనం పాపం చేయకపోయినా సాంగత్యం వల్ల కూడా వాళ్ళ పాపాలు అంటుకుంటాయట. ఉదాహరణ కూడా చెప్పనా మీకు, సప్త వ్యసనాలలో ఆరు వ్యసనాలు పర్వాలేదు, మిగతా ఏడో వ్యసనం చెయ్యకపోయినా అది చేసిన వాడి పక్కనుంటే కూడా ఆ వ్యసనం వల్ల వచ్చే ఫలితం మనకు వస్తుంది. అలాగే పంచమహాపాతకాల్లో మొదటి నాలుగు పాతకాలు చేసిన వాడితో స్నేహం చేయటమే ఐదో పాతకం. పాపములు చేసిన వాడితో స్నేహం చాలా ప్రమాదం అండి. కలియుగంలో కొంతమంది నీచులు ఉంటారు, అలాంటి నీచులతో పొరపాటును కూడా స్నేహం చేయకూడదు. నీచాశ్రయాహ నశోభంతే, నీచులను ఆశ్రయించుకున్నవాడు, పాపాత్ములను ఆశ్రయించుకున్నవాడు, పాపాత్ములతో స్నేహం చేసిన వాడు ఎప్పుడు బాగుపడ్డు. దొంగాడితో నిత్యం స్నేహం చేసి దొంగాడిని మన ఇంట్లో అట్టే పెట్టుకుంటే పోలీసులు దొంగతో పాటు వీడిని కూడా పట్టుకుపోతారు ఇంటరాగేషన్కి. అలాగే పరమ పాపాత్ములతో స్నేహం వల్ల మనకి కూడా ఆ పాపంలో కొంత భాగం వస్తుందిట. అందువల్ల పాపాత్ములతో స్నేహం వల్ల కూడా మనం కష్టాలు పొందుతాం. అలాంటి పాపములన్నిటి నుంచి విముక్తి పొందాలంటే దానికి సులభోపాయం ఈ సప్తమి నాడు నెత్తి మీద కొంచెం నెయ్యి పెట్టుకుని స్నానం చేయటం. ఇంకా సప్తమి నాడు చేయవలసిన పని మరొకటి ఉన్నది. ఈరోజు స్నానానంతరం శివుణ్ణి పూజించండి, విష్ణువుని పూజించండి, లేక మీ ఇష్టదేవతని పూజించండి. ఈ పూజ అయ్యాక ఏదైనా ఒక ప్రాంతంలో ఆ ప్రాంతం మళ్ళీ పవిత్ర ప్రాంతం అయి ఉండాలి. పవిత్ర ప్రాంతం ఎందుకన్నాను, కొందరు ఇళ్లలో వ్యసనాలు ఉండొచ్చు, ఇళ్లలో తాగుడు తాగేవాళ్ళు ఉండొచ్చు, ఇంట్లోనే సీసాలు పెట్టుకోవచ్చు, లేదా ఇంట్లో సిగరెట్లు మొదలైన ఉండొచ్చు. అలాంటి ఇళ్లలో ఉన్న ఉసిరి చెట్టుకి ప్రదక్షిణ చేయటంలో ఉపయోగం లేదు. అందుకే మా పీఠం లాంటి పీఠాలు చూసుకోండి, లేదా ఆలయాలు చూసుకోండి, లేదా తోట చూసుకోండి. అలాంటి చోట ఉసిరి చెట్టు ఉన్న చోటుకి వెళ్ళండి. ఏడవ రోజు ఏం చేస్తారు, కొంచెం నేను కఠినంగా చెప్పాననుకున్నా మీరేం బాధపడకుండా ఉండడానికి నేను మళ్ళీ చెబుతున్నాను, మీ ఇళ్లలో సిగరెట్టు చుట్టా వీడి కాల్చేవాళ్ళు ఉంటే మాత్రం మీ ఇంట్లో ఉసిరి చెట్టు ఉన్నా దానికి ప్రదక్షిణ చేస్తే ఫలితం పెద్దగా ఉండదు. చెట్టు ఉండొచ్చు కానీ చెట్టుకు ప్రదక్షిణ చేయటం వల్ల ఎక్కువ ఫలితం రాదు. అందుకే అలాంటి వ్యసనములు లేనటువంటి వాటి చోటకి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు గుడి ఉందనుకోండి, మా గుళ్ళో పొరపాటును కూడా లోపలికి అవ్వడు, అడుగు పెట్టడు, సిగరెట్ కాల్చడం, అలాగే చాలా చోట్ల అలా ఉన్నాయి. కొన్ని తోటల్లో అయితే ఏదో దూరంగా కాలుస్తారు కానీ చెట్టు దగ్గర ఎవరు కాల్చరు. అలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళండి, లేదా కనీసం సప్తమి నాడైనా ఇంట్లో ఉన్నవాళ్ళని ఆ చెట్టుకి తగిలేలాగా పొగ పీల్చకుండా చూసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు సప్తమి నాడు శివాలయంలోనూ లేక విష్ణు ఆలయంలోనూ లేక ఇష్టదేవతాలయంలోనూ పూజ అయ్యాక ముఖానికి కుంకుమ పెట్టుకుని చేతిలో ఇంత బియ్యపు పిండి పట్టుకుని ఉసిరి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేయండి. ఆరోగ్యం బాగున్న వాళ్ళు 9 ప్రదక్షిణలు చేయండి, ఆరోగ్యం సహకరించని వాళ్ళు 3 ప్రదక్షిణలు చేయండి. అస్సలు కదలలేని వాడు కనీసం చెట్టుకు నమస్కారం చేసిన, అది కూడా చేతులైతే బియ్యం పిండి పెట్టుకుని ఆ పిండి ఉన్నటువంటి చేతితో ఇలా దండం పెట్టాలి. పెడితే చేతిలో పిండి ఇలా రెండు చేతులకు అతుక్కుంటుంది. అప్పుడు ఆ పిండి నేల మీద రాలితే వీడి పాపాలన్నీ రాలిపోతాయి. అందుకే అంత పిండి చేతికి రాసుకుని అప్పుడు దండం పెట్టేవారు. ఇలా ఎప్పుడైనా సరే మన చేతిలో పిండి రాసుకుని దండం పెడితే ఆ పిండి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నమస్కరిస్తున్నప్పుడు నేల మీద రాలిపోతుంది. అది పిండి రాలడం కాదట, మన పాపములన్నీ పిండి పిండి రాలిపోతున్నాయి అని పెద్దలు చెప్పారు. బియ్యపు పిండికి చేతికి రాసుకుని ఉసిరికి ప్రదక్షిణ చేయడం ద్వారా మన పాపాలను తొలగించే శక్తి ఆ పిండికి ఉందన్నమాట. అందుకని ఆ పిండి చేతికి రాసుకోవాలి. ఉసిరి ప్రదక్షిణ ఉన్నదే ధాత్రి వృక్షం అంటాం సంస్కృతంలో. కార్తీక మాసంలో 7వ రోజు ధాత్రి వృక్షమునకు ప్రదక్షిణ చేయటం అంటే మొత్తం ధాత్రికి అంటే భూమండలానికే ప్రదక్షిణ చేయడంతో సమానం. భూమి చుట్టూ ప్రదక్షిణ చేయటం మన వల్ల అవుతుందా? ఏదో విఘ్నేశ్వరుడు కాబట్టి ఆ రోజున పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేసి తెలివితేటలతో ప్రదక్షిణ చేసిన పుణ్యం పొందాడు. లేదా మహానుభావులు కుమారస్వామి లాంటి వాళ్ళు చుట్టూ తిరగలుగుతారు వాళ్ళకున్న శక్తుల వల్ల. మనలాంటి వాళ్ళం భూమి చుట్టూ ఎక్కడ తిరుగుతాం? అంత తేలిక కాదు. ఏ జాంబవంతుడు అయితే తిరగలడు. వామన అవతారంలో వామనుడి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఎవరు? జాంబవంతుడు. ఆయన మహాత్ముడు, కారణజన్ముడు. సామాన్య మానవులు గట్టిగా 10 తీర్థయాత్రలకే వెళ్ళలేరే, అటువంటిది భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. కానీ 7వ రోజు చేతికి కాస్త పిండి రాసుకుని ఉసిరి చెట్టుకి దండం పెట్టి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ ప్రదక్షిణ భూమండల పరిక్రమతో సమానం. మొత్తం భూమండలం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. సులభముగా ఇంట్లో ఉండి తీర్థయాత్రలు చేసిన ఫలితం పొందొచ్చు అన్నమాట. నేను చెప్పానంటే శాస్త్రం అనుకుని నమ్మి చెయ్యండి, ఏం పర్వాలేదు. అంత శక్తి ఉసిరి చెట్టుకి ఉన్నది. 7వ రోజు చేయాలి ఇది. ఇది ఎప్పుడు చేయాలి? 7వ రోజు. ఈరోజు కూడా ఉపవాసం ఉండేవాళ్ళు సాయంకాలం వేళ స్వయం పాకము దానమిచ్చి అప్పుడు నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయండి. ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి. ఈ సాయంకాలం నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసే ముందు స్వయం పాకం ఇస్తారు కదా, ఇచ్చేటప్పుడు అందులో ఒక ఉసిరికాయ పెట్టండి. ధాత్రీ దానం ఉన్నది, అమలక దానం ఉన్నది, చాలా గొప్పది. అమలకం మనిషిని నిర్మలుణ్ణి చేస్తుంది, అమలుణ్ణి చేస్తుంది, వాడిలో ఉన్న పాపాలన్నీ పటాపంచలు చేస్తుంది. ధాత్రికి అంత శక్తి ఉంది కాబట్టే ఉసిరికాయని దానం చేసేవారు పూర్వకాలంలో. ఏ దానం చేసినా అందులో దక్షిణ మాత్రం ఉండాలట. యథాశక్తి దక్షిణ పెట్టకపోతే, ధనము పెట్టకపోతే ఆ దానం వ్యర్థమైపోతుంది. సప్తమి నాడు స్వయం పాక దానం చేసేవాళ్ళు అందులో తప్పక కొన్ని పదార్థములు పెట్టండి. తోటకూరయో గోంగూరో పాలకూరో ఇలాంటి ఆకుకూర ఉండాలి. దాంతోపాటు ఈ ఒక్కరోజు దుంప ఉండాలి. సప్తమి నాడు దుంపలు దానం చేసేవాళ్ళకి వంశం బాగా నిలబడుతుంది. దుంపకు లక్షణం ఉందండి, భూమిలో బాగా కిందకెళ్ళిపోయి తద్వారా చెట్టు బాగా పెరుగుతుంది. అందుకనే దేనైనా నాశనం చేయాలంటే ముందు దుంప నాశనం చేయాలనేవారు. ఆ దుంప పోతే, మూలం పోతే ఆ చెట్టు నశిస్తుంది. దుంపలు దానం చేస్తే వంశం బాగా అభివృద్ధి చెందుతుంది, వంశనాశనం కాదు. ఈరోజు స్వయం పాకంలో బెల్లము, పచ్చిమిరప, ఎండుమిరప, కందిపప్పు, పెసరపప్పు, బియ్యం తప్పక ఎలాగో ఉండాలి. ఆవు నెయ్యి లేక గేదె నెయ్యి కూడా పెట్టచ్చట. సప్తమి నాడు నెయ్యి అంటే అది గేదె నెయ్యి కూడా పెట్టచ్చని శాస్త్రం ఉన్నది. ఉప్పు, ఇంకేమైనా మన ఇష్టం వచ్చిన కూరగాయలు. ఈ కూరగాయల్లో ఉల్లిపాయ పొరపాటున ఉండకూడదు. ఈ ఒక్కరోజు వంకాయలు మనకి రోజు సప్తమి నాడు వంకాయ ఉల్లిపాయ తప్ప మిగతా ఏమైనా కందలాంటి దుంపలు కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ శుభప్రదమే, యథాశక్తి ఇవ్వాలి. వీటిలో ఉసిరికాయ ఉండాలని ముందే చెప్పాను. ఉసిరికాయతో పాటు దక్షిణ కూడా పెట్టి దానం చేస్తే దీనివల్ల మంచి సుఖాలు లభిస్తాయి, రకరకాల సౌఖ్యాలు లభిస్తాయి. గృహ సౌఖ్యాలు, శరీర సౌఖ్యాలు, ఆరోగ్య సౌఖ్యాలు, సంతాన సౌఖ్యాలు అన్నీ లభిస్తాయి. మానసికమైన అశాంతి ఏదైనా ఉంటే తొలగిపోతుంది. ఈరోజు ఒక 3 బ్రాహ్మణుల్ని గుళ్ళో కానీ ఇంట్లో కానీ పిలిచి వాళ్ళ ఒంటికి చందనం పూయాలి. వాళ్ళను కుర్చీలో కూర్చోబెట్టాలి. విప్ర పూజ అంటారు దీన్ని. మంచి చదువుకున్న పండితులు కాస్త సంస్కారం కలిగిన వాళ్ళు, దుర్వ్యసనములు లేనటువంటి వాళ్ళని ఇంటికి పిలవడం లేదా వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన చల్లుకుని వాళ్ళ చేతులకి ఎంత గంధం పూసి ఆ తర్వాత వారికి గంధం సుగంధంతో కూడిన దక్షిణ. మీ ఇష్టం, ఏదైనా ఇంట్లో అరగదీసిన చందనం కానీ లేకపోతే ఇంకేమైనా సెంటు బాటిల్స్ కానుకొని పన్నీరు కానుకొని ఇటువంటి వాటిని వెండి ప్రమిద లేక మట్టి ప్రమిద వీటిల్లో పెట్టి దక్షిణతో కలిసి దానం చేయాలి. సుగంధ ద్రవ్యములు విప్రపూజానంతరం దానం చేసేవాడు విష్ణువుతో సమానుడైపోతాడు. సవిష్ణు సమోభవేత్, అతడు విష్ణువుతో సమానుడైపోతాడు. ఎంత లాభం చూడండి దాన్ని బట్టి. సప్తమి నాడు ఇంట్లో గంధపు చెక్క స్నానం మీద అరగదీసి అందులోంచి వచ్చిన గంధాన్ని శ్రీమన్నారాయణుని సేవకిస్తే చాలా మంచిది. పూర్వం శ్రీరంగపట్టణంలో మహానుభావుడైన విప్రనారాయణుడు సప్తం వచ్చిందంటే బాగా గంధం అరగదీసి గంధం ఆయన స్వామివారికి పోయడానికి ఇచ్చేవాడు. శ్రీశైలంలో చాలా కాలం క్రితం అగస్త్య మహర్షి లోపాముద్ర సమేతంగా ఒక స్నానం మీద గంధం చెక్కను అరగదీసి ఆ గంధాన్ని శివుడికి ఇచ్చాడు ఈ సప్తమి నాడు. అందుకే ఆయన నక్షత్రం అయ్యాడు. ఏకంగా సప్తమి నాడు శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ మనము సొంతముగా అరగదీసినటువంటి గంధమును సమర్పించాలి. వాడి గంధపు పొడి కాదట, అరగదీసిన గంధం ఇవ్వాలి. గంధమును సమర్పించేవాడు ఉన్నాడో అటువంటి వాడి పాపాలు పోయి పుణ్యం వస్తుంది. అసలు గంధం అంటే అటువంటిది కదా, పుణ్యో గంధ అన్నాడు భగవద్గీతలో. అందుకే అలాగే షోడశోపచారాల్లో గంధాత్ పుణ్య, గంధ సమర్పణము వల్ల పుణ్యము లభిస్తుంది. స్వయముగా నీవు తయారు చేసిన అరగదీసి తీసినటువంటి గంధమును శివునికి కానీ విష్ణువుకి కానీ సమర్పిస్తే మహాపుణ్యం లభిస్తుంది, జన్మ జన్మల పాపాలు పోతాయి. 1000 జన్మల పాపములు తొలగడానికి పూర్వకాలంలో గంధాన్ని అరగదీసి శివ సమర్పణ చేసేవారు, అలా శివలింగం మీద పూసేసేవారట. ఈరోజు ఇంకొక పని కూడా చేయండి. వీలున్నంత వరకు పటిక బెల్లం లేక పంచదార వీటిని నీళ్ళలో కలపండి. పంచదార లేక పటిక బెల్లం, ఈ జలాన్ని ఉదయం పూట మళ్ళీ సాయంత్రం పూట ఏ సమయంలో ప్రదోష కాలములో సూర్యుడు ఎర్రని కిరణములతో ఉదయిస్తున్న కాలం దానికి ప్రదోషకాలం అని పేరు. ప్రాతః ప్రదోషకాలం. సాయంత్రం మళ్ళీ సూర్యుడు అస్తమిస్తాడే ఎర్రని కిరణాలతో, అది సాయంకాల ప్రదోషకాలం. ఈ ప్రదోషకాలములలో పటిక బెల్లం కానీ లేక పంచదార కానీ కలిపిన నీటితో రుద్రుడికి అభిషేకం చేస్తే ఆ వాడికి మనస్సు ఆహ్లాదంగా ఉంటుందట. అసలు ఏ దుఃఖం ఉంటుందట వాడికి? అసలు మనస్సు నుంచేగా దుఃఖం పుట్టేది. దుఃఖం దేని నుంచి పుడుతుంది? ప్రద్వేషో బహుమానోవా సంకల్పాదుపజాయతే. ప్రద్వేషం కానీ, ఒక వ్యక్తి మీద ద్వేషం కానీ లేక ప్రేమ కానీ, ఇవన్నీ హృదయం నుంచి పడితే సంకల్పం వల్ల. ఒక్కొక్క వ్యక్తిని చూడగానే మనం ద్వేషిస్తున్నాం, ఒక్కొక్కటి చూడగానే మనం సంతోషించి అక్కులు చేర్చుకుంటున్నాం. వీటికి మూల కారణం ఏమిటనుకుంటున్నారు? కేవలం మన హృదయమే. అవతలవాడు మనకే అపకారం చేయకపోయినా ఎందుకు ఒక్కొక్కటి చూస్తే మనకి ఈర్ష వస్తుంది? అవతలవాడు మనకే ఉపకారం చేయకపోయినా ఒక్కొక్కటి మీద ప్రేమ వస్తుంది. ఇవన్నీ హృదయం నుంచి పడతాయి. హృదయం కనుక పవిత్రంగా ఉంటే మనకెప్పుడు నిత్య సంతోషమే. నిత్యం సంతోషంతో ఉండాలంటే, హృదయంలో కాలుష్యం తొలగాలంటే, హృదయంలో అందరి మీద రాగద్వేషాలు లేకుండా అందరినీ ప్రేమించేటటువంటి బుద్ధి కావాలనిపిస్తే, అటువంటి వాడు పంచదార నీళ్లతో లేక పటిక బెల్లం కలిపిన నీళ్లతో ప్రదోషకాలమునందు అనగా సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో రుద్రుడికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే వచ్చేస్తుందిట. ఇంకా వాడి హృదయం సాక్షాత్ భగవన్ నిలయం అయిపోతుంది. భగవంతుడికి వాడికి తేడా ఉండడు. శివుడు స్వయంగా ఈ విధానాన్ని చెప్పాడు. ఈ కాలంలో ఇంకొక అద్భుతమైన పని కూడా చెయ్యండి. సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించండి. అర్క పుష్పాలు అంటారు వాటిని. జిల్లేడు పువ్వులతో పూజించినటువంటి వాళ్ళకి ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, మోక్షం పొందుతారు. ఇంకా కార్తీక మాసంలో చెయ్యవలసిన గొప్ప పని నందాదీపం. 7వ రోజున నందాదీపం అంటే ఏమిటో తెలిసిన, పర్వదినములలో ఆవు నేతితో దీపం వెలిగించి ఈ దీపాన్ని ఆకాశ దీపంగా ఇచ్చినా లేక ఎవరికైనా దానం ఇచ్చినా దానికి నందాదీపం అనే పేరు. సప్తమి, పూర్ణిమ, ఏకాదశి, అమావాస్య ఈ రోజులలో శివాలయములో ఆవు నెయ్యి పోసి వెలిగించినటువంటి దీపాన్ని నందాదీపం అంటారు. సాధారణంగా కార్తీక మాసంలో ఆకాశీ దీపం అని పెడతారు ఈ నల్లాళ్ళు. ధ్వజస్తంభం పైదాకా ఈ ప్రమిదం లాక్కెళ్ళి ఇంత మూకుళ్ళం ఉంటుంది, చక్కని కొండాకారంలో అది ఎత్తడిది ఉంటుంది, లేక పంచలోహాలతో అవుతుంది, ఇనపదో అవుతుంది, వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి చేస్తారు. అందులో దీపం పెట్టి తాడుతో పైకి లాగి ధ్వజస్తంభం పైన వెళ్ళాడగడతారు. అందులో కూడా నెయ్యి పోస్తే ఆ పోసినటువంటి వాడు నందాదీపం వెలిగించినటువంటి పుణ్యం పొందుతాడు. కాబట్టి ఏడో రోజు ఏం చేస్తారంటే శివాలయంలో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించండి, ఆకాశ దీపంలో ఆవు నెయ్యి ఆ వెలిగించే సమయంలో పోయండి, ఈ దీపాన్ని ఎవరికైనా దానం ఇవ్వండి, దానివల్ల సంపూర్ణ శివానుగ్రహం పొందుతారు. ఇంకా వాడికి అసలు ఏ జాతక దోషాలు ఉండవట. జాతక దోషాల వల్ల మనిషి ఏం చేసినా ఆ పనిలో విజయం లభించదు. ఒక్కొక్కటి కర్మయోగం చూడండి, వాడు ఏ ముట్టుకుంటే దరిద్రం అవుతుందనమాట. యావత్ జీవితం వాడికి అదే కష్టం. ఒక అతను వచ్చేవాడు ఎప్పుడు ఉద్యోగాలకు ప్రయత్నిస్తే ఉద్యోగం రాదు, పని వ్యాపారం చేస్తే వ్యాపారం కలిసి రాదు. అప్పుడు నేను ఇదే చెప్పాను, కార్తీక మాసంలో ఏడవ రోజు ఆవు నెయ్యి ఆకాశ దీపంలో పోయి, అలాగే ఒక ప్రమిదిలో నిండా ఆవు నెయ్యి పోసి దాన్ని వెలిగించి ఎవరికైనా దానం చెయ్యి, చూడు ఆ తర్వాత నీకు జాతక దోషాలన్నీ పరిహారం అవుతాయి, ఉద్యోగం వస్తుందంటే వచ్చింది. భయంకరమైన గ్రహదోషాలు దుర్నిమిత్తములు ఈ ఆవు నేతి దీపం వెలిగించడం ద్వారా దానం చేయడం ద్వారా మనం తొలగించుకుని సుఖం పొందవచ్చును. ఓ నానాయాత్ర పడి ఇంత డబ్బులు తగలేస్తున్నాం, ఆ డబ్బులు బదులు హాయిగా భగవంతుడి దగ్గరికి వెడితే ఎంతో సుఖం, ఇహపరాలు రెండు వస్తాయి. ఈశ్వర సన్నిధానంలో చేసే ఏ పనైనా సరే ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందులో ఈ సప్తమి నాడు ఏడో రోజుకి అంత విశిష్టత ఉన్నదన్నమాట. సాయంత్రం వేళ జిల్లేడు ఆకులు జిల్లేడు పువ్వులతో పూజించడం వల్ల ఆయువు పెరుగుతుంది, మోక్షం లభిస్తుంది. సరిగ్గా నక్షత్రాలు వస్తాయి కదా ఆకాశంలో, ఒక్కొక్కసారి మేఘాల వల్ల ఏడవ రోజు నక్షత్రాలు కనబడకపోవచ్చు. అటువంటిప్పుడు 7 గంటల సమయం చూసుకోండి, సాయంత్రం 7 గంటల వరకు ఎదురు చూడండి ఆకాశంలోకి. అక్కడ నక్షత్రాలు కనబడ్డాయా సరే కనబడకపోయినా పర్వాలేదు, 7 అయిందంటే ఇక నక్షత్రాలు ఆకాశంలో ఉన్నట్టే. ఆ సమయంలో 27 మారేడు దళాలు తీసుకోండి, మారేడు ఆకులు 27 తీసుకుని వాటితో శివుణ్ణి పూజించండి, శివాలయంలో ఇవ్వండి, లేకపోతే దక్షిణతో ఇవ్వండి. అటువంటి వాడికి సంపూర్ణ నక్షత్ర కటాక్షం లభిస్తుంది, నక్షత్రాల వల్ల వచ్చే సకల లాభాలు లభిస్తాయి వాడికి. నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వాడికి ఎప్పుడు కష్టాలే కదా, ఆ కష్టాలన్నీ పోతాయట. నక్షత్రాలు స్వయంగా చెప్పాయన్నమాట. అందుకే కార్తీక మాసంలో 7వ రోజు 27 మారేడు దళాలతో సాయంత్రం వేళ 7 గంటల వేళ శివుణ్ణి పూజించేవారు. స్వయంగా పూజించడం కుదరకపోతే అచ్చక స్వామి వారికి ఇస్తే వారు మీ పేరు మీదుగా అభిషేకం చేస్తారు, పూజ చేస్తారు, తద్వారా మీరు తరించవచ్చు. ఇంకా తదనంతరం ఏం చేయాలి, ఇంటికి వచ్చి భోజనం చేసే ముందు అవకాశం ఉంటే ఎవరికైనా అన్నదానం చేయండి. అన్నదానం మీకు కుదరకపోతే, ఎవడం మీ దగ్గర అన్నం తినకపోతే స్వయం పాకదానం మళ్ళీ సాయంత్రం భోజనానికి ముందు చేయండి, అందులో కూడా దక్షిణ పెట్టండి. తద్వారా సప్తమి నాడు సంపూర్ణ శుభ ఫలితాలు లభిస్తాయి. హరి ఓం తత్సత్.